ఏనం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమదాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమదాస్య పద్మపాలం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమణ్యాన్ అస్మద్గురూన్ సంతతం మానతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమదఖండ భూమండలాది మండలాయమాన మండన మిశ్రాద్యనేక పండితాఖండిత శిరశ్చుంబిత పాదపీఠాంతావనీతలేభ్యః శ్రీమశంకర భగవద్భాష్య కృభ్యో నమః. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మాద్భ్యో గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామచంద్రమూర్తి ఈ వైరాగ్య ప్రకరణంలో అనేక విశేషాలు మహర్షుల ముందు సభికుల ముందర మనందరి ముందర ఉంచుతున్నారు. జీవితం యొక్క చమత్కారం, ఇందులోని అస్థిరత్వం, ధన వ్యవహారం, జీవితం, ఈ ఆయుష్ యొక్క చమత్కారం, అహంకార స్వరూపం, మనస్సు, ఆశ, తృష్ణ, దేహము, ఈ దేహంతో ఉండే సంబంధం, దహనైకార్థ యోగ్యాన్ని కాయకాష్టాన్ని భూరిశ సంసారార్థ నిహో అంతే కించిత్తేషు నరం విదుహు. కచ్చపలలు మహాసముద్రంలో కొట్టుకుపోతుంటే ఎటో అనేక వేలాది కచ్చపలలు ఎటు ఏది ఏది ఎటుపోతుందో చెప్పలేనట్లు ఈ మానవదేహం కూడా అటువంటిదే కదా అని మానవదేహం గురించి బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహ ఆకర్షణ వ్యవహారం, ముసలితనం, మృత్యువు, కాలం యొక్క విలాసం, అలాగే దైవం యొక్క విలాసం, క్రియాస్వరూపం, క్రియా విలాసం, మనోవృత్తులు, అశాంతి, అలాగే ఈ జగత్తులో ఈ దృశ్యంలో కనిపించే విషయములు, వస్తువుల యొక్క స్థిర అస్థిరత్వాలు, ఈ విధంగా అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరికొన్ని విషయాలు విశ్వామిత్ర మహర్షి ముందు రామచంద్రమూర్తి ప్రవచనం చేస్తున్నారు. హే మహానుభావ విశ్వామిత్ర మహర్షి, ఏవం అభ్యుద్ధితాం అనర్ధ శత సంకట కోటరే జగత్ ఆలోచ్య నిర్మగ్నం మనోమనన కర్దమే మనోమే భ్రమతి వేదం సంభ్రమశ్చో ఉపజాయతే గాత్రాణి పరికంపంతే పత్రాణివ జరత్తరో. మహానుభావ, అనేక అనర్థ వృత్తులు అనేటువంటి మల్టీ ఫేరియస్ కావకేషన్ అనేటువంటి సంసార లంపడంలో చిక్కుకున్నటువంటి ఈ జనులను చూస్తూ ఉంటే నా మనస్సు భ్రమిస్తోంది, భయమేస్తోంది, హృదయం రోధిస్తోంది. నీ జీవులు వర్తమాన స్థితి ఉత్తరోత్తర గతులు గమనించకుండానే ఆయా సందర్భములలో లోభ మోహ మదమాత్సర్యాల్లో ఇరుక్కుని తర్వాత అనేక దుఃఖములు పొందుతున్నారే, ఈ జీవుల దుఃఖం వెలగేది ఎట్లా అని నా మనస్సు వేదన చెబుతోంది. స్వామి, ఈ జీవుల యొక్క స్థితిగతులను చూస్తూ ఉంటే తండ్రి తన బిడ్డల దురభ్యాసాలు కలిగినటువంటి పిల్లలను చూస్తే ఏ విధంగా మనస్సు రోధిస్తుందో నా మనస్సు అలా రోధిస్తోంది. నా ఇంద్రియములు ఎండు ధాతువులా కంపిస్తున్నాయి. అల్ప బలుడు బలం కలిగినటువంటి భర్తను పొందినటువంటి ఒక ఆనక సౌందర్యవతి క్రూర జనులను చూసి భయపడుతూ ఉంటుంది. చూచారా మా ఈ బుద్ధి కూడా ఈ సంసారాన్ని చూచి కంపించిపోతోంది. అల్ప జ్ఞానయుతం అవటం చేత కాబోలు. మనస్సు వేదన చెందుతోంది. మేము ఏమాత్రం ధైర్యం గాని సంతోషం గాని పొందలేకపోతున్నాం. పచ్చిక పైగల ఆశతో ఒక లేడీ పెద్ద లోటైన గోతిలో పడిపోయి బయటికి రాలేక ఎదుగెత్తి ఏడుస్తుంది చూచారా? మా మనస్సును కూడా తుచ్చమైన విషయములకై పరిగెత్తి ఆ విషయములలో చిక్కుకుని బయటకు రాలేక విషయములలో ఉండలేక అనేక దుఃఖములలో కూలిపోతుంది. అవివేకంతో నిరంతరం ఈ దృశ్యాన్ని చూస్తున్న మా యొక్క చక్షువులు తదితర ఇంద్రియములు మమ్మలను అంధకోపంలోనికి లాగివేస్తున్నాయి. ఈ విషయములు వాటి పై పై పటాటోపాలు ఆకర్షణలు మమ్మలను బలవంతంగా తమ వివశం చేసుకుంటున్నాయి. మేము జ్ఞానమునకే ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. రోజులు గడిచిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది. ఈ వ్యవహారములు సందర్భములు ఈ విధంగా మాకు బంధం కలిగిస్తూ ఉండగా మేము ఎప్పటికీ సత్పురుషులను ఆశ్రయించాలి? ఎన్నటికీ ఆశ్రయించాలి? మాలో చింతలు చావవు, వేదనలు తొలగవు, కోరుకునే వాటికి అంతు లేదు, లోన అసంతృప్తి భయంకరంగా ఏర్పడింది. అనేక వర్తమాన విషయములతో కప్పబడిపోయి ఉన్నది. ఇప్పటికీ ఈ వస్తువులు లభిస్తే చాలే, రేపు అవి ఎలా ఉంటుందో, ఇప్పుడున్నవి రేపు ఏమవుతాయో, ఈ పిల్లలు ఈ సంబంధములు ఈ వ్యవహారములు ఎట్లా ముందు ముందు కానున్నాయో, ఇటువంటి విషయములు భావన చేస్తూ పిచ్చి పిచ్చి ప్రయత్నములలో నిమగ్నమైపోతున్నాం. మా వాక్కు, మా శబ్దము, మా ఆలోచన అల్పమైన కోరికల చేత మర్దించబడుతోంది. ఎవరెవరినో సమీపించి ఏదోదో లౌకిక విషయముల కొరకై అర్జిస్తున్నాం. ఏది పొందినా ఈ తృష్ణ ఉంది చూచారు? ఏదో కావాలి, ఏదో పొందాలి, అయ్యో పొందలేకపోయానే ఏమిటి గతి? ఇటువంటి రూపమైనటువంటి మా తృష్ణ యథాతథంగానే ఉంటోంది. ఎన్ని పొందినా ఈ తృష్ణ తొలగటం లేదు. ఇదిలా ఉండగా మేము ఇప్పటికే పొంది ఉన్నటువంటి అనేక వ్యవహారముల యొక్క సంపదల యొక్క విషయముల యొక్క దుర్లక్షణ అనుభవం ఉంది చూశారు? అడ్వర్స్ ఇఫెక్ట్స్ అవి తొలగటమే లేదు. ఓ జనులారా, మిత్రులారా, మీరంతా కూడా ఇదంతా గమనించకుండా పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతున్నట్లు ఆయువుని గడిపి వేస్తున్నారా? ఇదంతా ఎంతటి దౌర్భాగ్యం! ముందు ముందు ఏ దుఃఖాలకు ఈ మనస్సు ప్రవేశించనున్నది గమనించండి. మాకు సంతోషము అనేది కలుగుటమే లేదు. దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. ఇన్ని వస్తువులు పొందుతున్నప్పటికీ ఇంకా మరొక వస్తువు వైపు ఛాతపోతోందే కాని సంతోషము తృప్తి అనేది ఇసుమంతైనా కలగటం లేదు. కొన్ని పొందనందుకు అనుక్షణం ఈ సంతోషం కింద మీద అవుతుంది. పొందిన వాటి యొక్క చంచలత్వాన్ని ఊహించుకుంటూ మరికొంతగా ఈ సంతోషం దుర్బలమవుతోంది. చిత్తం యొక్క చాంచల్యం కారణంగా కాబోలు, నాకు ఈ సంసారంలో ఇది సుఖకరమైనది, ఇది నాకు తృప్తినివ్వగలదు, ఇది నాకు శాశ్వతమైన ఆనందం ఇవ్వగలదు అన్నది ఎంతగా వెతికినా ఏమాత్రం కించిత్ కూడా నాకు కనిపించట్లేదు స్వామి. అయితే ఈ సంసారం ఎట్లా ఉన్నదంటే సహనను ఆక్రమించి సహం ఆక్రమించగా ఉన్నది. ఒక చిన్న పిల్లవాడు చీకట్లో మూరువారిని చెట్టును చూచి అయ్యో అది భూతం అని వణుకుతూ భయపడుతున్నట్టు భ్రమిస్తున్నట్లు ఆత్మనిశ్చయం పొందనటువంటి మా మనస్సు అనేక భ్రమ పరంపరలను పొందుతూనే పోతోంది. అనేక భోగ వాంఛలు ఈ చిత్తమును పరిభ్రమింపజేస్తున్నాయి. ఈ చిత్తానికి నిశ్చలత్వం ఏమాత్రం లేదు. దేర్ ఇస్ నో డెసిషన్ మేకింగ్. దీనిని నేను నిర్ణయించలేకపోతున్నాను, నియమించలేకపోతున్నాను. ఈ మనస్సు ఉంది చూశారు, అది తన ఇష్టం వచ్చినట్లు దేశ తిరుమలి వలె సంచరిస్తూ ఏవో దుష్ట ప్రదేశాలలో ప్రవేశిస్తుంది. హే బ్రహ్మన్ మహానుభావ, దేవతలు వారి వారి సంపదలు వీడలేక దుఃఖం అంతరంగంలో దుఃఖం అనుభవిస్తున్నట్టు మా మనస్సు కూడా తన చంచలత్వంను ఎంతసేపటికి ఏమి పరిచయించినప్పటికీ ఏది స్వీకరించినప్పటికీ వదలటమే లేదు. అతో అతుచ్చం అనాయాసం అనుసాధిగత్ భ్రమం. किं तत्ति पदं साधो यत्र शोको न विद्यते। वो साधु अदिया उत्तमु सुस्थिरमु ఉపాధికి అతీతము శాంతి రహితము దుఃఖరహితము అయినటువంటి ఉత్తమ పదము ఈజర్ ఎనీ స్టేటస్ అది నాకు చూపండి స్వామి. ఈ సంసార వ్యవహారములు ఈ కర్మలు స్వతహాగా బంధకాలు కావు. అయితే అజ్ఞానమే అన్నిటికీ కారణం. అజ్ఞానం చేత మేము నిర్వర్తిస్తున్న నిర్వర్తించని వ్యవహారములచే అనుక్షణికంగా బద్ధులమవుతున్నాం. అజ్ఞానమే అన్నిటికీ మూల కారణం అని పెద్దలు చెప్పగా వింటూ ఉంటాం స్వామి. అయితే అటువంటి అజ్ఞానం యొక్క రూపం ఏంటి? అది తొలగేది ఎట్లా? జ్ఞానం ఎట్లా హృదయంలో వేంచేస్తుంది? ఎలా ప్రకాశిస్తుంది? ఇది మేము గ్రహించలేకపోతున్నాం స్వామి. సర్వారంభ సమారూఢా సుజనా జనకాదయ వ్యవహార పరాయేవ ప్రథముత్తమతాం గతః. కొందరు మహానుభావుల గురించి వింటూ ఉంటాం స్వామి. జనక మహారాజు గారు అనేక వ్యవహారములలోనూ అనేక కర్మ విశేషములలోనూ పాల్గొంటూనే ఎటువంటి బంధం లేకుండా ఆత్మానందం ఆస్వాదిస్తున్నారు అని వింటున్నాం. అటువంటి జనకుడు మొదలైనటువంటి శ్రేష్ఠ పురుషులు మహానుభావులు ఈ సంసార క్రియా వ్యవహారంలో ఉంటూ కూడా జ్ఞానులై ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని ఆత్మానందాన్ని ఆస్వాదిస్తున్నారు ఆ విషయం నాకు చెప్పండి స్వామి. ఈ సంసారంలో ఉంటూ కూడా దీని చేత కించిత్ కూడా స్పృశించబడకుండా ఉండేది ఎట్లా? ఏ దృష్టిని పొందిన వారమై మేము ఈ దేహం ఉన్నప్పటికీ జీవన్ముక్తులు అవుతాం. మహానుభావులు మహాత్ములు పూర్ణ జ్ఞానులు ఈ సంసార క్షేత్రంలో వ్యవహరిస్తూనే ఎలా ఆయకు లోను కాక ఆత్మ ఆనందాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని ఆస్వాదిస్తున్నారు? ఈ విషయాలు మాకు చెప్పండి స్వామి. ఈ దృశ్య విషయాలు ఉన్నాయి చారు, ఇవన్నీ కూడా పాములాగా కుటిలములు, పైకి మధురంగా ఉంటూ లోపల బంధాన్ని కలిగజేసేవి, అనేక భయాలను మాలో సృజింపజేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ప్రపంచంలో కనపడే ఏ సందర్భము ఏ సంబంధము ఏ వ్యవహారము శాశ్వతం కాదు. కొంచెం వస్తుంది, కొంతకాలం ఉంటుంది, పోతుంది, పైగా పోతూ పోతూ మాకు నరక కారణం అవుతుంది. ఇటువంటి అనేక విషయ సర్పములు సంచరించేటువంటి ఈ సంసారం మా పట్ల శుభప్రదం అయ్యేది ఎట్లా స్వామి? ఆ విశేషాలు మాకు దయచేసి తెలియజేయండి. ఒక ఏనుగు స్వచ్ఛంగా నిశ్చలంగా ఉన్నటువంటి ఒక సరోవరంలో ప్రవేశించి ఆ నీటిని త్రుక్కి కిలికి వేసి శుద్ధం చేస్తున్నట్టుగా మోహం మా ప్రశాంతమైన బుద్ధిలో ప్రవేశించి బుద్ధిని చంచలీకృతం చేసి వేస్తోంది స్వామి. ఏ భగవన్, ఏ మహానుభావ, ఏ మహర్షి, సంసార ఏవ నివహే జనో వ్యవహరన్నపి నబంధం కథమాప్నోతి స్వామి. ఇది నా ప్రశ్న. ఈ సంసార వ్యవహారంలో ఉంటూ కూడా తామరాకును నీరు అంటున్నట్టుగా నిర్లిప్తంగా ఉండేటువంటి ఉపాయం ఏమిటి? మార్గం ఏమిటి? సాధన ఏమిటి? కథం ఆత్మోది పద్మపత్రే పయో యథ. ఈ విధంగా పద్మము నీళ్లలో ఉన్నప్పటికీ ఆ నీరు చేత స్పృశించబడదో, మేము ఈ సంసార వ్యవహారములలో ఉన్నప్పటికీ వీటి చేత మేము తాకబడకుండా ఉండటం ఎట్లా? ఆ మార్గం మాకు నిర్దేశించండి, బోధించండి స్వామి. ఈ కామాది కామము క్రోధము మోహము ఇటువంటి దుర్వృత్తుల చేత కృషించబడక ఉండేది ఎట్లా? మా మనస్సు ఆవేశము రోషము కోపము అసూయ ఇటువంటి దుర్భావాలు ఆక్రమించకుండా ఉండేది ఎట్లా? ఈ కనపడే జగత్తును బాహ్య దృష్టికి ఒక గడ్డిపరకతో సమానంగాను, అంతర్దృష్టికి ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపంగాను మేము చూచే విధానం ఏమిటో అది నాకు బోధించండి స్వామి. మహర్షి, అజ్ఞానం అనే సముద్రం దాటడం కొద్దిమంది మహాపురుషులకు మాత్రమే సాధ్యం కదా? మహానుభావులు ఎందరో ఈ అజ్ఞాన మహాసముద్రాన్ని, సంసార సముద్రాన్ని దాటివేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సముపాదించుకున్నారు అని పెద్దలు చెప్పగా వింటూ ఉంటాం. అటువంటి ఏ మహాపురుషులు తమ ఆచరణ చేత దుఃఖరహితులై ప్రశాంత చిత్తులు కాగలిగారు, ఈ వ్యవహారాల్లో ఉంటూనే వీటి చేత కించిత్ కూడా స్పృశించబడక అనుక్షణికంగా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారు, ఇదంతా స్వస్వరూపాత్మగా దర్శిస్తున్నారు. అటువంటి బాట మాకు చూపండి. స్వామి మహర్షి, మేము ఇప్పుడు ఏ శ్రేయోదాయకమైనటువంటి బాటలో పయనించాలో, ఏ ప్రయత్నములు ఉత్తమ ఫలం ప్రసాదిస్తాయో అది మాకు నాకు ఇప్పుడు బోధించండి. ఈ దృశ్య జగత్తు ముందు చూచారు, ఇందులో అనేకమైనటువంటి అసమంజసములతో కూడినటువంటి ఆశ వ్యవహార సందర్భాలన్నీ సమాచారాలన్నీ కలిగి ఉంటుంది. అటువంటి దృశ్య ప్రపంచం ఎదురుగా ఉండగానే దీనిని స్వప్న సదృశ్యంగా బాహ్య స్వల్ప వస్తువుగా చూడగలిగేది ఎట్లా? ప్రభు బ్రహ్మర్షి విశ్వామిత్ర స్వామి బ్రహ్మచేత సృష్టించబడినటువంటి ఈ సృష్టి, ఈ జగత్తులో శాశ్వతమైన వస్తువు ఒక్కటి కూడా లేదు. అయితే ఈ జగత్తు యొక్క మొదలేమి, మధ్య ఏమి, చివరి ఏమి, దీని ఆద్యంతాలు ఏమిటి అని తెలుసుకోవడానికి వీలైనటువంటి తత్వ ఉపదేశం నాకు ప్రసాదించండి. ఇప్పుడు నాకు ఒకే ఒక ఆశయం స్వామి, నా హృదయ ఆకాశంలో ఉన్నటువంటి ఆ చైతన్య చంద్రుని ఏదో మచ్చ ఆక్రమించినట్టుగా అనిపిస్తోంది. నా హృదయ చైతన్య చంద్రుని ఆవహించి ఉన్నటువంటి ఆ మచ్చ తొలగిపోవాలి. ఇదే ఇప్పుడు నా ఏకైక ఆశయం. అటువంటి చైతన్య ఆనందాన్ని సంపాదించుకోవడానికి ఈ ప్రపంచంలో మేము ఏవి స్వీకరించాలి, ఏవి ఛేదించాలి, వేటిని ఏ దృష్టితో చూడాలి, స్వీకారం త్యాజ్యం రెండు కానిదేది? ఈ చిత్తం ఉంది చూచారు, అది చంచలంగా ఉంది కదా. ఈ చంచల చిత్తాన్ని ఒక పర్వతం వల్లే అతి స్థిరంగా తయారు చేసుకునేది ఎట్లా? స్వామి మీకు తెలియని ఏముంది, ఈ సంసార విషూచి వ్యాధి ఎన్నిన్ని బాధలు కలిగజేస్తోంది, ఎన్నిన్ని వికారాలు విధవలతలు నోటితో చెప్పలేము. ఈ సంసార వ్యాధి ఉంది చూచారు, మనస్సుకు పట్టినటువంటి రాగద్వేష వేదన రోదన పూర్వకమైనటువంటి వ్యాధి మామూలు మంత్రాలు పిడికిరి మంత్రాలతో పోయేది కాదు. నా హృదయంలో ఈ సంసార రోగం తొలగి శీతలత్వం, పూర్ణత్వం, పరమశాంతి, సర్వము స్వస్వరూపంగా దర్శించడం, పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా ఆస్వాదించడం ఇది ఎట్లా సాధ్యమో, దానికి నేను అనుసరించవలసిన మార్గమేమో, ఎవరి యొక్క చరిత్రలు మేము వినటం చేత ఇది మేము గ్రహిస్తాము, అటువంటి విశేషాలు దయచేసి నాకు బోధించండి స్వామి. మహానుభావ విశ్వామిత్ర మహర్షి, మీరు తత్వజ్ఞులు, తత్వం న్యహ ఎదురుగా కనపడే, నీవుగా కనపడేది ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అని గమనించినటువంటి తత్వజ్ఞులు, అంతేకాదు మీరు ఒక మహత్తరమైన గుణం ఉన్నది, ఎవరైతే మిమ్మలను శరణు విశ్వామిత్ర స్వామి అది మీ పాదాలు ఆశ్రయించారో వారిని అప్పటికప్పుడే సర్వము సమర్పించైనా రక్షిస్తారు. మీరు అంతటి వారు, మీ అంతటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు, లోక శ్రేయోభిలాషులు అని మీ గురించి లోక ప్రతీతి. ఇప్పుడు మిమ్మలను వినమ్రతతో శరణు పెడుతున్నాను. నేను పూర్ణత్వం పొందేది ఎట్లా? పూర్ణత్వాన్ని సముపార్జించుకొని మరల ఏ కించిత్ దుఃఖము పొందనటువంటి ఉపాయం నాకు ఉపదేశించండి స్వామి. పెద్దలు అంటూ ఉంటారు, అల్పజీవులను వారి ఆలోచనలే, వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలే బాధిస్తూ ఉంటాయి అజ్ఞానం చేత అని చెప్తూ ఉంటారు. అటువంటి స్వకీయమైనటువంటి నా హృదయంలో ఉదయించినటువంటి అజ్ఞానం తొలగే మార్గం చెప్పండి స్వామి. ఆత్యంతికమైనటువంటి ఆత్మవిశ్రాంతి పొందనంత వరకు ఈ మనస్సు యొక్క వృత్తులు, కల్పనలు, భావభావములు, మేము మాకు మేమే నమ్ముకున్న కొన్ని విలువలు, సమ్ వాల్యూస్ వీహావ్ బిలీవ్లు, మా అభిప్రాయములు, మా పౌరుషములు, మా వేదనలు, ఇవి మమ్ము బాధిస్తూనే ఉంటాయి. కాబట్టి మా మనస్సును మీ బోధ అనేటువంటి మహత్తరమైనటువంటి గంగాజలంతో ప్రక్షాళనం చెయ్యమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను స్వామి. హే మహానుభావ, ఇప్పుడు మీ ముందు కొన్ని ప్రశ్నలు నేను సమర్పించుకుంటాను. ఆయుష్ ఉండవచ్చు కాక, ఏం ప్రయోజనం? ఆయువు వల్ల గాని, ఈ శరీరం వల్ల గాని, బంధుమిత్రుల సమాగమాల వల్ల గాని మేము ఉద్ధరించబడగలమా? ఉద్ధరించబడలేమని నా అభిప్రాయం. ఎందుకనంటే మనస్సులో కోరికలకు అంతు లేదు, పొంతు లేదు. అటువంటి అంతు పొంతు లేని కోరికలు తీరటం ఎక్కడ? కోరికలు తీరనంత వరకు దుఃఖం కలిగేది ఎట్లా? సుడిగాలిలాగా ఈ శరీరము, ఈ ఆయుష్, ఈ బంధుమిత్రులతో సంబంధాలు మాకు ఇవన్నీ బంధమే కలిగజేస్తున్నాయి, కానీ నిజమైన సుఖం కాదు. మోహము అనేటువంటి మేఘాలలో నుంచి వెలువడుతున్నటువంటి మేఘ గర్జనలు పిడుగులు రాలుస్తూ ఉంటే, దురాశలు అనేటువంటి మెరుపులు మెరిచి మమ్మల్ని సత్యం చూడకుండా గుర్తివాళ్ళుగా తయారు చేస్తోంది. మాకున్న సంపదను, ఇది నాది, నేను దీనికి సంబంధించిన వాడను, ఇది మాకు సంబంధించినది అనేటువంటి లోభం మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంది స్వామి. మా నర నరములందరి శక్తిని పీల్చివేస్తోంది. క్షణక్షణం అనేక అనర్థాలు వచ్చి మా ముంగిట రాలుతున్నాయి. మా సుకృత దుష్కృతాలు మమ్మలను అనేక లోకాల్లోకి తిప్పుతున్నాయి. కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితాలు మమ్మల్ని అనేక స్థితిగతులకు తీసుకుపోతున్నాయి. ఈ కర్మ వ్యవహారము అనేటువంటి పిల్లి మమ్మల్ని చెవులు పట్టి బాధిస్తోంది. ఈ జీవులు, కనపడే జీవులందరూ ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడికి వచ్చి శాంతి పొందాలని వెతుక్కుంటూ వస్తున్నారు, చివరికి ఇక్కడ పతనం అవుతున్నారు. ఈ ఇటువంటి పరిస్థితిలో మాకు ఉపాయం ఏమిటి? గతి ఏమిటి? దేనిని గురించి చింతించాలి? ఏ మార్గంగా చింతించాలి? ఎవరిని దృష్టాంతంగా తీసుకుని యోచన చేసి మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి? దేనిని ఆశ్రయించాలి? ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో ఈ జీవితాన్ని గడపాలి? ఈ జీవిత అరణ్యం శుభప్రదమయ్యేది ఎట్లాగా? ఈ విషయాలు మాకు దయచేసి వేపించమని నీకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. ఇంకా వినండి. నతదశి పృథివ్యాం వా దివి దేవేషు వా క్వచిత్ సుధియస్తు తుచ్చమప్యేద అన్నయంతి నరమ్యతాం. స్వామి, నీ వంటి మహాత్ములకు ఇచ్చ కలిగింపజేసి రమింపజేసేటువంటి వస్తువు అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలోని ఏ వస్తువును మహనీయుణ్ణి, బ్రహ్మజ్ఞానిని రుచించలేదు, రమింపజేయలేదు అని మేము వింటూ ఉంటాం. కానీ మా విషయం ఆ విధంగా లేదు. అత్యంత స్వల్పమైన విషయానికి, స్వల్పమైన సంఘటనకు అనుక్షణికంగా, అనునిత్యంగా విషాదము, వేదన పొందుతున్నాం. నశ్వరమైన విషయాలు, టెంపరీ ఇన్సిడెంట్స్ కూడా మేము దాసానుదాసులం అవుతున్నాం. చిన్న వాక్యానికి మేము ఎంతో దుఃఖితులం అవుతున్నాం. ఈ బాడు సంసారం మాకు నిరంతరం పీడనే కలిగిస్తోంది. ఇదంతా క్రీడ ఎలా మాకు ప్రాప్తించాలో అర్థం కావట్లేదు. మహనీయులకు ఇదంతా క్రీడగా ఉంటే మాకు ఇది పీడను కలిగజేస్తోంది. ఎందుకనంటే ఇదంతా మోహ దృష్టితో మేము చూస్తున్నాం కాబట్టి. కనుక మోహరహితమైనటువంటి దృష్టితో మేము ఇదంతా చూసేది ఎట్లా? ఆత్మజ్ఞానముతో సంతృప్తి సంపాదించి అప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తేనే ఇదంతా సుందరంగా కనిపించగలదు అని మహనీయులు మాకు చెప్తూ ఉన్నారు. అయితే ఆత్మజ్ఞాన దృష్టి ఎలా మాకు ఏర్పడాలి? మా దృష్టి పవిత్రమయ్యేది ఎట్లా? అనేక కోరికలతో కళంకమైనటువంటి మా మనస్సులు ఇప్పుడు ఏ ఉపాయం అవలంబిస్తే తద్వారా మా యొక్క మనస్సు ఈ యొక్క దృశ్యము అమృత కళలతో ప్రకాశించగలదో ఆ విషయం మాకు ఈ సందర్భంలో దయచేసి తెలియజేయమని మీకు ప్రార్థన చేస్తున్నాను. మీ పాదాలు స్పృశిస్తున్నాను. రాగద్వేష మహారోగ భోగత్మూగా విభూతయ అదంజంతం నబాధంతే సంసారాన్నవచార్యం. ఈ సంసారంలో చిక్కుకున్న ఈ మనసుడు ఏం చేస్తే రాగము ద్వేషము అనే మహాసర్పముల చేత బాధించబడకుండా ఉంటాడో ఆ విషయం తెలియజేయండి. ఈ ఐహిక ఆమస్మిక ఫలాదలను ఇప్పుడేదో పొందవలసినవి, ఎదురుకుండా ఉండే జగత్తులో పొందవలసినవి, దేహం పోయిన తర్వాత ఇంకేదో పొందాలి, ఇటువంటి సంసార గతిని ఫలాశయాన్ని త్యజించి సంసారం యొక్క గతి ఏమిటో తెలుసుకున్నవాడే మానవుడు. అటువంటి మహనీయులు ఎక్కడో కానీ తారసపడరు. ఏ అటువంటి మహాపురుషులను ఎందరినో మీరు గమనించి ఉంటారు స్వామి. అట్టి ఏ మహాపురుషులను ఆశ్రయించడం చేత, అనుసరించడం చేత, వారి జీవన విధానం గమనించడం చేత మేము ఈ సంసార అరణ్యంలో నుంచి తరించగలం, ఏ జాగ్రత్తతో ఈ సంసార అరణ్యంలో చరించాలి, ఏం చేస్తే ఈ సంసారంలో ఉన్నటువంటి మానవుడు రాగద్వేషాత్మకములైనటువంటి రోగ ఇచ్చా సమూహముల చే పీడించబడకుండా ఉంటాడు. ఏదో అనుభవించాలి, ఏదో పొందాలి, ఏదో ఇష్టం, ఏదో అయిష్టం, ఇటువంటి మానసిక రోగం నుంచి మా మనసును కాపాడుకునేది ఎట్లా? చూడండి స్వామి, రసమయమైనటువంటి పాదరసం ఏ కారణం చేతో అగ్నిలో పడ్డా కూడా దహించబడదు కదా. అదేవిధంగా ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో అటువంటి వారు ఈ సంసారంలో ఉన్నప్పటికీ ఈ సంసారం చేత స్పృశించబడరు అని పెద్దలు చెప్పగా వింటూ ఉంటాం. అలాగే ఏ కథనం చేత, ఏది అర్థం చేసుకోవడం చేత ఈ సంసార అగ్నిలో ఉండి కూడా దీని చేత ఏమాత్రం తప్పించబడకుండా ఉండగలమో ఆ ఉపాయం ఏమిటో మాకు సెలవు పడి స్వామి. యస్మాత్ కిల జగత్యస్మిన్ వ్యవహార క్రియాం వినా నాస్తితి తభవత్యర్థౌ పతితస్యా జలాయథా. సముద్రంలో పడి కూడా కడవకుండా ఉండగలగడం సాధ్యమా స్వామి? ఈ సంసారం అనే సముద్రంలో పడి దొర్లుతూ ఇందరి వ్యవహారముల చేత, పదార్థముల చేత ఆకర్షణ వికర్షణలు పొందకుండా మా మనస్సును కాపాడుకోగలమా? ఇది సాధ్యమేనా? ఎలా సాధ్యమో చెప్పండి సార్. రాగద్వేషాలు సుఖ దుఃఖాలు లేనటువంటి సత్క్రియలంటూ ఈ ప్రపంచంలో ఉన్నాయా? ఈ వ్యవహారముల చేత, ఈ ఇష్టా ఇష్టముల చేత, ఈ సందర్భముల చేత స్పృశించబడనటువంటి జ్ఞానస్థితి ఎటువంటిది? ఏది తండ్రి? పెద్దలు అంటూ ఉంటారు, మలిన భూయిష్టమైనటువంటి మనస్సు చేతనే ఈ జగత్తు కల్పించబడుతోంది. ఈ జగత్తు యొక్క అస్తిత్వం దుష్ట మనస్సు యొక్క కల్పనపై ఆధారపడి ఉన్నది అని పెద్దలు చెప్పగా వింటూ ఉంటాం. అనగా మా మనస్సే అంతా కల్పించుకుని అనేక వేదనలు అనుభవిస్తోంది. అటువంటి మా మనస్సు తత్వ బోధ చేత కానీ ప్రక్షాళనం కాదు. అందుచేత నాకు తత్వ బోధతో కూడినటువంటి వాక్యములను ఉపదేశించండి. ఎటువంటి యోగం అవతరించడం చేత కర్మలు చేసినప్పటికీ లేక చెయ్యకపోయినప్పటికీ దుఃఖం యొక్క ఛాయ కూడా ఉండదో, అటువంటి సద్వస్తువు మాకు ఉపదేశించండి స్వామి. ఏ విధమైనటువంటి ఆచరణ చేత ఈ మనస్సు పరమ పవిత్రమవుతుందో, పరమ శాంతిని పొందగలుగుతుందో అటువంటి ఉత్తమ ఆచరణ మమ్మల్ని ఆజ్ఞాపించండి. అటువంటి కార్యక్రమాన్ని మాకు ప్రసాదించండి. ఇత పూర్వం అటువంటి కార్యక్రమం ఎవరెవరు ఏ విధంగా ఆచరించి తద్వారా ఆత్మ యొక్క ఉన్నతి పొందారు, ఆత్మ సాక్షాత్కారం పొందారు, ఈ ప్రత్యక్ష జగత్తును స్వస్వరూప ఆత్మస్వరూపంగా చూసి ఆనందించగలిగారు, ఆ కథనాలు మాకు వినిపించండి. ఓ భగవంతుడు విశ్వామిత్ర, ఏ మహనీయులు బ్రహ్మ వస్తువుని గమనించారు, గ్రహించారు, ఆస్వాదించారు, ఏ మార్గంలో ఆత్మ తత్వజ్ఞానం సముపార్జించుకున్నారు, సర్వము స్వస్వరూపంగా ఆస్వాదించగలిగారు, వాళ్ళ విచారణ మార్గం ఏమిటి, ఏ విశేషాలు విచారించారు, వారి అనుభూతులు ఏమిటి, హౌ దే హౌ గాడ్ అప్లిఫ్టెడ్ టు ఏ స్టేట్ టు ఎంజాయ్ ది వరల్డ్, ఈ ప్రపంచాన్ని సర్వ సహజీవులను ఆత్మ ఎందు ఆత్మ యొక్క అనుభూతి రూపంగా భావన చేసి ఆస్వాదించగలిగారు, ఏ సాధన వచ్చే వారు మోహాన్ని నివృత్తింపజేసుకోగలిగారు, దుఃఖములను ఉపశమింపజేసుకోగలిగారు, ఆ విశేషాలు మాకు దయచేసి ఈ సందర్భంలో చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓ మునిసత్వామ, అథవా తాదృశీ యుక్తి ఇది బ్రహ్మన్న విద్యతే. ఒకనొక మాట మాత్రం ఈ సందర్భంలో మీకు విన్నవించుకుంటున్నాను. నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం రూపంలో ఉన్నటువంటి ఉపదేశ వాక్యాలు ఉంటే ఉండవచ్చు, లేక ఉండి ఉండకపోవచ్చు. నాకెవరైనా చెప్పవచ్చు, లేక చెప్పడానికి సిద్ధపడకపోవచ్చు. ఇప్పటికి మాత్రం నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను స్వామి. ఈ అహంకారముతో సహా అన్ని కోరికలు పరిత్యజించి వేస్తాను. ఈ శరీరంతో, శరీరానికి సంబంధం చేత ఏర్పడినటువంటి అనుబంధ బాంధవ్యాలతో నాకు ఏ పని లేదు. భోజనం అన్నపానాదులు కూడా నాకు అక్కర్లేదు. వస్త్ర ధారణ, స్నానాదులు ఇవి కూడా వదిలివేస్తాను. ఇవి కూడా నేను పఠించుకోను. నభోక్షే నీ అంబు నభోక్షే, నాకు ఆహారం కూడా అక్కర్లేదు స్వామి. నా పిబామి అంబు, దాహం కూడా అక్కర్లా, మంచి నీళ్ళు కూడా తాగాను. స్నానం పరితదే అంబరం, వస్త్రాలు కూడా నాకు అక్కర్లా. వ్యాపారం, అసలు ఈ దేహాంతో నేను ఉపయోగం ఏ కార్యక్రమం చేయను స్వామి. సత్యం తెలుసు. స్నాన దాన ఆచనాధికం, ఆహారం తీసుకోవడం కాని స్నానం కాని ఇటువంటి పనులు కూడా నేను అన్ని ఆపివేస్తాను స్వామి. నా జ్ఞానం ప్రాప్తించేవారు మునీంద్ర నచిష్టామి కార్యేషు సంపస్వాపద్వసాసు నా కించిదపి వాంఛామి. ముని మునీంద్ర, ఆపదలు రానివ్వండి లేక సంపదలు రావనివ్వండి. క్రమంగా ఈ చేతులు కాళ్ళతో కూడిన ఈ శరీరం కృషించి నశించినా సరే నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు ఏర్పడుతున్నటువంటి ఈ దృశ్య సంబంధానికి సంబంధించినటువంటి భ్రమ ఎలా తొలగాలి, అది దానికి మార్గం ఏమిటి, ఇది ఒకటే నా ఆశయం. సర్వ సందేహాలను, అహంకారాన్ని, అసూయను, సంబంధాలని, ఆలోచనలని అన్నిటిని వదిలివేసి కేవలం మౌనం వహించదలుచుకున్నాను. ఒక స్థానువులాగా, ఒక బొమ్మలాగా ఉండిపోతాను. క్రమంగా ఈ శ్వాసను, ఈ జ్ఞానాన్ని కూడా వదిలివేస్తాను. సర్వ అనర్థాలకి కారణమైనటువంటి ఈ పాశ్చభౌతిక శరీరానికి ఏది ఎట్లా అవ్వాలో అట్లాగే అవనివ్వండి. నాకు జ్ఞానం ప్రాప్తించే వరకు ఈ దేహాన్ని కూడా నేను పట్టించుకోను. ఈ దేహం నాది కాదు స్వామి, నేను ఈ దేహానికి చెందినవాడిని కాదు. ఇతర దేవులు ఉన్నారు, వారు నాకు చెందినవారు కాదు, నేను వారికి చెందిన వారిని కాదు. ఈ రాజ్యాలు, ఈ భోగాలు వీటికి సంబంధించిన వాడిని కాదు నేను. ఇవి నాకు సంబంధించినవి కావు. అన్నిటినీ పరిచ్ఛేదించి వేస్తాను. చమురులు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండగా దేహం దీపం ఆరిపోతూ ఉంటుంది చూశారు. అలాగే ఈ దేహం సృష్టించనివ్వండి, లయం ఇవ్వండి. అందులో ఈ దేహం వల్ల నేను కొత్తగా పొందేది కాని కోల్పోయేది కాని నాకేమీ లేదు. ఏని పర్యవసానం, ఏది ఎట్లా ఉండాలో అట్లే అదుగాక. నేను మాత్రం నా ఆత్మ జ్ఞానం సముపార్జించే వరకు కేవలం మౌనం వహించదలుచుకున్నాను. ఏనిని పట్టించుకోదలుచుకోలేదు. అన్ని చేయించి వేసేస్తాను స్వామి. రామచంద్రమూర్తి ఈ విధంగా మనోమోహాన్ని నశింపజేసేటువంటి వాక్యాలు పలికారు. మౌనం వహించారు, నిశ్శబ్దత వహించారు. అది వింటున్నటువంటి ఆ సభలోని సభికులంతా ఆశ్చర్యం, ఆనందం పొందారు. వాళ్ళ శరీరాలు పులకరించాయి. అప్పుడు ఆ సభా స్థానంలో ఉత్పత్తి అయినటువంటి వైరాగ్య వాసనలతో అక్కడున్న సభికులందరికీ కూడా సంసారం పట్ల కలిగి అజ్ఞానంతో ఏర్పడినటువంటి ప్రియత్వం క్రమంగా శమించింది. వారు కూడా కించిత్ మౌనం వహించిన వారే ఉన్నారు. ఆ సభకు వేంచేసి ఉచిత ఆసనములు అలంకరిస్తున్నటువంటి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి యొక్క వాక్యాలు విని పరమ ఆనందం పొందారు. ఆహా, ఏం సుదినవయ్యా, మహత్తరంగా పలికావయ్యా అని ముఖంలో పరమానందాన్ని జీవించారు. అక్కడ కొంతమంది మహాప్రాజ్ఞులు రాముని యొక్క వాక్యాల్లోని విచిత్రమైనటువంటి అర్థం గ్రహించి ఉత్తేజితులయ్యారు, పరమానందం పొందారు. ఆకాశం నుంచి సిద్ధులు పుష్పవర్షం కురిపించారు. ఆ సిద్ధులు తమలో తాము ఈ విధంగా అనుకుంటున్నారు. ఆహా, ఈ రోజు ఎంత సుదినం. కల్ప ఆరంభం నుంచి ఇప్పటిదాకా మనం ఈ మూడు లోకాల్లో సంచారాలు చేస్తూ ఉన్నాం, కానీ ఇంతవరకు ఇంతటి అమృతమయ వైరాగ్య వాక్యాలు విన్నావా? ఏదో బృహస్పతి అటువంటి మహామహనీయుడు మాత్రమే ఇటువంటి వైరాగ్య వాక్యాలు పలకగలరేమో, కానీ సామాన్యులకి ఎవరికి ఇటువంటి వైరాగ్య వాక్యాలు పలకడమే సాధ్యం కాదు. ఆహా, ఈ రామచంద్రమూర్తి యొక్క కమ్మటి పలుకులు విన్నాం, వైరాగ్య వాక్యాలు విన్నాం, నేటికి కదా మన జన్మలు ధన్యమైనవి. మనం శిథిలమైనందుకు ఈరోజు ఎంత పవిత్రత పొందాం. ఈ రామచంద్రమూర్తి యొక్క వచనాలు విన్నంత మాత్రం చేతనే మనం ఎంత ఎంతగానో ఉద్భుతులం అయ్యాం కదా. ఆహా, ఈ రఘురాములు పలికినటువంటి ఉత్తమ ప్రశ్నలకు మహర్షులు ఏమి సమాధానం చెప్తారో తప్పనిసరిగా మనం వినవలసిందే. కల్ప నవంబర్ నుంచి ఇప్పటిదాకా ఇటువంటి మాటలు మనం విననే లేదు కదా. ఆ నారద వ్యాస పులహ ప్రముఖ ముని పుంగవా, ఓ నారద మహర్షి, ఓ వ్యాస మహర్షి, ఓ పులహ మహర్షి, ముని పుంగవులారా, రండి రండి, తొందరగా రండి. అగశ్చత అశ్వ విఘ్నేన సర్వయేవ మహర్షయ, నిర్విఘ్నంగా మీరు ఈ సందర్భాన్ని ఆస్వాదించడానికి రండి. ఇప్పుడు రామచంద్రమూర్తి పలికినటువంటి ప్రశ్నలకు మహర్షులైనటువంటి విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి ఏం సమాధానం చెప్పబోతున్నారో మనం అందరం వినాలి, విని తరించాలి. సర్వమునీంద్రులారా, త్వర త్వరగా రండి, ఈ దశరథని సభలో ప్రవేశించండి అని పలికి ఒక్కసారి ఆ సిద్ధులందరూ సభా ప్రవేశం చేశారు. నారదుడు, వ్యాసుడు మొదలైన మహర్షులందరూ ఆ సభకు వేయించేశారు. అనేక మంది కమండలధారులు అయినటువంటి ఋషి పుంగవులు సభలో మౌనంగా ప్రవేశించారు. అప్పుడు మహారాజు గారు లేచి వారందరికీ ఆహ్వానం చెప్పి వారికి ఉచిత ఆసనములు ప్రదానం చేశారు. వేద వేదాంగ తత్వవేత్తులంతా ఆ రామ సభలో ఉపవిష్టులు అవటం చేత ఆ సభ ఇంద్ర సభ కన్నా సౌందర్యంలో మించిపోయింది. అక్కడ వేయించేసినటువంటి మునులు ఈ విధంగా ఒకసారి గానం చేశారు. ఆహా, ఈ రోజు ఎంత మంచి రోజు, ఎంత సుదినం, మన ఈ రామచంద్రుడు వైరాగ్య పూర్ణములు, జ్ఞాన ప్రబోధకములు, శుభప్రదములు అయినటువంటి వాక్యాలు పలికాడు. ఓ సభికులారా, ఇతడు పలికినవన్నీ అత్యంత సత్యములు, విచారయుతములు, తప్పనిసరిగా మనం ఆలోచించాలి. సుస్పష్టములు, విశుద్ధములు. కొంచెం జీవితం గురించి తలచి చూస్తే ఈయన ప్రశ్నలన్నిటికి సమాధానం తప్పక సంపాదించవలసినటువంటి సందర్భం ఈ జీవితం. ఎంతో సంతోషదాయకములు కూడా. ఇతని మాటలు విని ఆశ్చర్యపడని వారు ఎవరు? ఎక్కడో గాని ఇంతటి స్ఫోత్కృష్టమైనటువంటి, సుందరమైనటువంటి, సువ్యక్తమైనటువంటి వాక్యాలు వినిపించవు. ఆహా, ఈరోజు రామచంద్రమూర్తి యొక్క వాక్యాలు విని మా చెవులు అమృతమయం అయ్యాయి. ఎవరి హృదయంలో అయితే ఇటువంటి ప్రజ్ఞా సుగంధం గల వివేక పుష్పం వికసిస్తుందో అటువంటి వాడే పురుషుడు అని అనిపించుకుంటాడు. ఈ లోకంలో వేలాది, లక్షలాది, కోట్లాది జీవులు వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళల్లో అత్యధికంగా చాలా మందికి విషయలోలత్వం ఆశ్రయించిన వారి కేవలం రక్తమాంసమయ్యే నిర్మితమైనటువంటి యంత్రాలుగా మాత్రమే ఈ దేహాన్ని వాడుకుంటున్నారు. వారిలో ప్రజ్ఞతో కూడుకున్నటువంటి పరిశీలన లేకుండానే, లేకపోవడం చేత జడమాత్రలు మాత్రమే అవుతున్నారు, పుడుతున్నారు, పెరుగుతున్నారు, మరణిస్తున్నారు. ఏ పురుషార్థం లేని వారై, లక్ష్యశుద్ధి లేని వారై జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ విషయం రామచంద్రమూర్తి ఈరోజు లోకానికి సుస్పష్టం, నిర్దిష్టం చేశారు కదా. ఈ జీవుడు మేము ఎందుకు జరామరణ దుఃఖాదులచే వేధించబడుతున్నాం, ఈ సంసారం అంటే ఏమిటి, ఇటువంటి సారభూతమైనటువంటి ప్రశ్నలు రాముని సుందర గదిమల ఉదయించాయి. ముందు వెనుకల యొక్క నిర్మలమైనటువంటి విచారణతో కూడినటువంటి ప్రశ్నలు మన ఈ రామచంద్రమూర్తి రూపంలో మనకు ఈరోజు సువ్యక్తం కావడం మన పూర్వ సుకృత ఫలం. ఇంతటి తత్వ సాక్షాత్కారత్వం ప్రకటించగలగడం అత్యంత అరుదైన విషయం. ఇంకా అంటున్నారు ఆ అక్కడికి వేయించేసినటువంటి మునులు, ఆహా, అతి పూజనీయుడు, గొప్ప బుద్ధి గలవాడు అయినటువంటి ఈ రామచంద్రమూర్తి ఇంత చిన్న వయసులో ఎంతటి ఆత్మ వివేక మాధుర్యాన్ని, అనుభవాన్ని తెచ్చుకున్నాడు. ఇతడు ఈ జగత్తు యొక్క రూపం అంతా చక్కగా గ్రహించాడు కాబట్టి ఇలా ఈరోజు మన ముందు ఈ వాక్యాలు చెప్పాడు. ఓ జనులారా, ఓ సభికులారా, ఎక్కడో గాని లభించినటువంటి చందనం, లవంగం, ఇటువంటి వృక్షాలు మనకు ఒకనొక తోట లభిస్తున్నట్టు ఈ రామచంద్రమూర్తి యొక్క సందర్శనం మనకు లభించింది. ఇతని యొక్క వాక్యాలు విన్నారు కదా మీరంతా, ఇతని మహత్వాన్ని చెవులతో విన్నారు కదా. ఈ కురవాడు చెప్పిందంతా పరమ సత్యం. అతి క్రూరమైన దైవ దృష్ట్యా అన్నట్టుగా ఈ జీవుడు బాడు సంసారంలో చిక్కుకుని అనేక కష్టతరమైన విషయములు అనుభవిస్తున్నాడు. ఆ విషయములతో సంబంధము విచారణ చేయటం లేదు. ఎవరైతే పుట్టినందుకు ఆత్మ వస్తువును పొందటానికి ప్రయత్నిస్తారో వారు మాత్రమే ధన్యులు, వారే అగ్రగణ్యులు, వారే పురుషోత్తములు. అందుచేత ఈ రామచంద్రమూర్తి ఏ మార్గంలో విచారణ చేశారో అదంతా గమనించమని, శ్రద్ధగా వివేకంతో పరిశీలించమని సర్వ సభికులకు మా విన్నపం. ఇంకా చెప్తున్నారు అక్కడ ఏం చేసిన మునీశ్వరులు, మహనీయులు, సిద్ధులు. ఓ సభికులారా, ఈ రామచంద్రమూర్తితో సమానమైనటువంటి మహావివేకిని, విచక్షణ జ్ఞానిని మేము ఇంతకు ముందు చూడలేదు, ఇక ముందు చూడలేము అని అభిప్రాయపడుతున్నాం. కుమారత్వం వినా కన్య వివేక ఫలశాలిని పరం వికాసమాయాతి ప్రజ్ఞా సరళత తదా. ప్రజ్ఞారూపంతో కూడిన వివేక పుష్పం ఇంతగా ఎవరిలో వికసించగలదు? ఎంత మహాశ్చర్యం! ఇప్పుడు ఈ రామచంద్రుని వచనములకు సరైన సమాధానం ఇచ్చి ఈతని అభిమతం సిద్ధింపచేయకపోతే మనం ఋషులమై ఏం ప్రయోజనం? ఋషులు అనే ఆమధేయం, టైటిల్ సంపాదించుకోవటం వ్యర్థమే అవుతుంది కదా. కాబట్టి ఈ రాముడు తత్వ విచారణను వినటానికి సర్వ విధాల అర్హుడై ఉన్నాడు. ఇతని ద్వారా ప్రపంచం మహర్షుల యొక్క అభిప్రాయాన్ని స్వీకరించవలసిన సందర్భం వచ్చిందని మాకు అనిపిస్తోంది. ఈ రామచంద్రమూర్తికి స్వస్తి అగుగాక అని మునులు, మహనీయులు ఒక్కసారి లేచి గానం చేశారు. ఈ విధంగా వైరాగ్య ప్రకరణం సమాప్తమవుతుంది. ఏతత్ సర్వం సర్వాంతర్యామి శ్రీ పరమాత్మ పాదార విందార్పణమస్తు. అథ ముక్షు వ్యవహార ప్రకరణం. ఈ ముముక్ష వ్యవహార ప్రకరణంలో ప్రవేశిస్తున్నామండి. వైరాగ్య ప్రకరణంలో ఈ జీవితం అనే సందర్భాన్ని ఏ విధంగా విచక్షణతో, విచారణతో అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవాలి అనే విషయంలో, ఏ మహనీయులను యొక్క ప్రవర్తనను, కార్యక్రమాలను మనం ఆశ్రయించాలి, తెలుసుకోవాలి, ఇలా విచారణ చెయ్యాలి అనే విషయాలు గుర్తుంచుకోండి. నాయనలారా, జీవితాన్ని వృధా చేసుకోకండి. డోంట్ వేస్ట్ ది ఆపర్చునిటీ ఆఫ్ లైఫ్. పెద్దలు చెప్పినట్టుగా, శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా, దుర్లభం త్రయమే వైత దైవ అనుగ్రహ హేతుకం. మానవ జన్మ అనేది మహత్తరమైనటువంటి అవకాశం నాయన, ఇది సద్వినియోగపరచుకోండి అని శంకర్లు వంటి మహనీయులందరూ మనకు ప్రబోధించారు. అటువంటి ఈ రోజు ఈ రామచంద్రమూర్తి వైరాగ్య ప్రకరణంలో తట్టి లేపి ఎలా ఈ జీవితాన్ని సమన్వయించుకుని జ్ఞాన సముపార్జన చేయాలి, ఈ దృశ్యమును సాక్షి మాత్రంగా చూస్తూ ఆత్మతత్వంగా ఆస్వాదిస్తూ ఎలా ప్రజ్ఞను ప్రవృద్ధం చేసుకోవాలి, బుద్ధిని ఎలా నిర్మలం చేసుకోవాలి అనే ప్రశ్నలకి మహర్షులు చెప్తున్నటువంటి వాక్యాలు వినండి అని మనకు గుర్తు చేస్తూ ఈ యొక్క వైరాగ్య ప్రకరణం చివరికి వచ్చిందండి. ఒక కళ్యాణమస్తు, ఈశ్వరార్పణమస్తు. ముముక్ష వ్యవహార ప్రకరణంలో ప్రవేశిస్తున్నాం. శ్రీరామచంద్రుని యొక్క వివేక వైరాగ్య పూరితమైనటువంటి వాక్యాలు సభలో వాళ్ళందరూ హృదయాలను పులికింపు చేసినాయి. అనేక మంది సిద్ధులు, ఈశ్వరులు, మహర్షులు, మహనీయులు ఆ సభలో ప్రవేశించారు. వశిష్ఠ మహర్షి లేచి వారందరికీ ఉచిత రీతిగా సత్కారం చేసి ఉచిత ఆసనాలు సమర్పించారు. మరలా వాతావరణం అంతా ప్రశాంతత నెలకొన్నది. విశ్వామిత్ర మహర్షి లేచారు. అందరూ నిశ్శబ్దం వహించారు. మహర్షులు వారు ఏం చెప్పబోతున్నారు? రాముని ఉద్దేశించి మధుర స్వరంతో విశ్వామిత్రుల వారు ఈ విధంగా పలకడం ప్రారంభించారు. నరాఘవ తవా తవాస్తి అన్యజ్ఞేయం జ్ఞానవతాంబరా. రాఘవ, నీవు పరమ పవిత్రమైన సత్యమునే పలికావయ్యా. స్వయైవ సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవాన్ అసి. నీ యొక్క సూక్ష్మ బుద్ధితో ఈ సంసారం యొక్క చమత్కారమంతా నువ్వు ముందుగానే చాలా చక్కగా గ్రహించావు. నువ్వు చెప్పినంతా వాస్తవమే. వాస్తవానికి చూస్తే నువ్వు క్రొత్తగా తెలుసుకోవాల్సిందంటూ ఏది లేదయ్యా. అది మొట్టమొదటిగా నీతో చెప్పదలుచుకున్నా. అయితే కేవలం మార్జన మాత్రం మనాగే ఉపయుజ్యతే. సహజ నిర్మలమైనటువంటి నీ బుద్ధిని కొంచెం వజ్రానికి మెరుపు తీసుకొస్తున్నట్టుగా, ఒకంత మెరుపు తీసుకురావాల్సినటువంటి సందర్భం వచ్చింది. కేవలం మార్జన మాత్రం మనాగే ఉపయుజ్యతే. స్వభావ విమలే నిత్యం స్వబుద్ధి ముకురేదవా. కొంచెం డస్ట్ ధూళితో కూలినటువంటి వజ్రంతో పోల్చబడినటువంటి నీ బుద్ధికి కించిత్ మార్జము, కించిత్ రిఫైనింగ్, షైనింగ్ మాత్రమే నిర్వర్తించవలసినటువంటి. కాబట్టి స్వభావ సిద్ధంగా జ్ఞానప్రకాశ రూపుడు అని మేము గ్రహించాం. అయితే సహజ నిర్మలమైన నీ బుద్ధికి కొంచెం మెరుపు మాత్రం ఈ సందర్భంలో అవసరమై ఉన్నది. ఓ రామచంద్ర, ఓ సభికులారా, రామచంద్రమూర్తి చెప్పిందంతా విన్నారు కదా. ఈ రామచంద్రమూర్తి ప్రశ్నలు ఈ సందర్భం అంతా చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఒకనక ఇతపూర్వక ఒక సంఘటన గుర్తుకొస్తోంది. ముందుగా సభికులందరికీ ఆ సంఘటనను విన్నవించుకుంటాను. సూర్యుని వలె ఈ సభలో ప్రకాశిస్తున్నటువంటి వ్యాస మహర్షిని చూశారు కదా, చూస్తున్నారు కదా. ఈయన యొక్క కుమారుడు శుకుడు అనే ఆయన యొక్క విషయంలో కూడా ఈ రామచంద్రమూర్తి విషయంలో జరిగినట్లే ఒక నాకు సంఘటన జరిగింది. ఓ రామచంద్ర, అతను కూడా నీలాగానే తెలుసుకోవలసిందంతా తెలుసుకుని కూడా జనక మహారాజు చేత బోధించబడిన తర్వాత మాత్రమే ఆత్మలో విశ్రమించగలిగాడు. నీకు మొట్టమొదటగా అత్యంత శుభదాయకమైనటువంటి ఆ సుఖ మహర్షి వృత్తాంతం చెప్తాను, తర్వాత వ్యవహారం మనం కొనసాగిద్దాం. ఓ రామయ్య, ఓ సభికులారా, వినండి. అటు చూస్తున్నారు కదా, ఓ రామచంద్ర, నీ తండ్రి సింహాసనం ప్రక్కనే సూర్య తేజస్సుతో వెలుగుతున్నారు చూడండి. ఆయనయే వ్యాస మహర్షి, ఆయన కుమారుడే శుకుడు. ఆ శుకుడు అని ఆయన అతి సౌందర్య రాశి. అయితే ఆ శుకుడు జన్మత మహాప్రాజ్ఞుడు. యువకుడైనటువంటి శుకుడు ఒకనొక రోజు ఒక ఏకాంత ప్రదేశం చేరాడు. ప్రశాంత చిత్తుడైనాడు, పద్మాసనం వేసుకున్నాడు, కూర్చున్నాడు. కూర్చుని ఇక యోచన చేయటం ప్రారంభించాడు. ఈ సంసారం అసలు గతి ఏంటి? ఎవరు కల్పిస్తున్నారు? ఎందుకు దీనిలో ఈ సుఖ దుఃఖాలన్నీ వస్తున్నాయి? జన్మలు, కర్మలు, ఈ బంధాలు ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇందులో మాలిన్యం యొక్క రహస్యం ఏంటి అని చింతన చేయటం ప్రారంభించాడు, విమర్శ చేయటం ప్రారంభించాడు, విమర్శనాపూర్వకంగా విచారణ చేయడం ప్రారంభించాడు. చేస్తూ 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 ఉండగా కొంతకాలానికి, అతి కొద్ది కాలానికి అతనిలో తమోత్తమైనటువంటి వివేకం ఉదయించింది. స్వయం ప్రాప్తే పరే వస్తుస్య విశ్రాంతమనాస్తిత ఇదం ఇదం వత్వితి విశ్వాసం నాసావాత్మాన్యుపాయయౌ. తనందరూ తానే సత్యాన్ని గమనించాడు. ఈ సంసారం యొక్క రహస్యం తెలుసుకున్నాడు. ఆత్మ అనాత్మ యొక్క వివేకం అది ఎలా సందర్భపడుతుంది అంత గమనించేశాడు. పరమానందం పొందాడు. అయితే ఇంతలోనే అతని మనస్సుకు ఎందుకో శాంతి లభించలేదు. సత్యం ఇంతే కదా, నేను గమనించాను కదా అని తెలుసుకున్నాడే తప్పితే ఆ తెలుసుకోవడం వల్ల పొందవలసినటువంటి శాంతి అతని మనస్సుకు లభించలే. అనగా ఒకనక విశ్వాసం లభించాల. విషయం తెలుసుకున్నాడు కానీ విషయం మీద విశ్వాసం లభించాల. ఈవెన్ దో హీ ఈజ్ ఏబుల్ టు నో వాట్ ఇట్ ఈజ్, ఆత్మ యొక్క తత్వం ఏంటో తెలుసుకున్నప్పటికీ దాని మీద తగినంతగా విశ్వాసం బహుశా లభించలేదు. అనగా తనకు తానే తన స్వకీయ విచారణ చేత సత్యమును సత్య వస్తువును తెలుసుకున్నప్పటికీ అతని మనస్సు మాత్రం పూర్ణమైనటువంటి శాంతి పొందలేకపోయింది. అప్పుడు అనుకున్నాడు అనమాట ఆ పిల్లవాడు, నేను గ్రహించిందే సత్యమా? జీవుడను జీవుడు అని చెప్పబడుతున్నటువంటి నేనే వస్తుత పరిశుద్ధమైనటువంటి పరమాత్మనే అయి ఉన్నానా? పరమాత్మనగా మరొకరెవరే కాదు కాని నాకు నేనేనా? నా విచారణ చేయది సుస్పష్టం అవుతోంది కాని సత్యం ఇంతేనా? నేనే పరమాత్మనా? అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చేమో కూడా. ఇటువంటి కించిత్ శంక ఇంకా తాన్ని వదలలేదు. ఫలితంగా ఏమైంది? సంసార దుఃఖం ఉండనే ఉంది. తెలుసుకోవటం, తెలుసుకున్న దానికి కన్విన్స్ అవటం, దేహం తర్వాత నేను ఉన్నాను అని తెలుసుకుంటాం, ఉంటాను అని తెలుసుకుంటాం. అయితే అది పూర్తిగా కన్విన్స్ కావాలి కదా. సో దేర్ ఈజ్ అనదర్ స్టేట్, కన్విక్షన్ అనే స్టేట్. ఆ కన్విక్షన్ స్టేట్ ని అతను సంపాదించలేకపోయాడు. కించిత శంక చేత అపార సంసార దుఃఖాలన్నీ మళ్ళా అనుభవించడం ప్రారంభించాడు. అతని యొక్క చిత్తం కొద్ది క్షణాలు సర్వ సంసార విషయాలను విడిచింది కాని రంగం సిద్ధమైంది కాని ఇంకా ఉత్తమ శాంతిని మాత్రం పొందలేకపోయింది. అప్పుడు ఏం చేశాడు? ధ్యానం ఆపాడు. తండ్రి అయిన వ్యాస మహర్షిని సమీపించాడు, ప్రణామం చేశాడు. తండ్రి, సాష్టాంగ దండ ప్రణామాలు. హే వ్యాస మహర్షి, హే భగవన్, ఇప్పుడు నాకు ఒక చిన్న అనుమానం. నేను విచారణ చేశాను ఏకాంతంలో, చేయగా 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 ఈ సంసారానికి నాకు ఉన్న సంబంధం ఏంటో సుస్పష్టమైంది. వాస్తవానికి ఈ సంసారం కల్పన మాత్రమే, నేను స్వతహాగా ఆత్మస్వరూపుడనే అని తెలియవచ్చింది. అయితే ఇప్పుడు ఒక శంక, ఒక అనుమానం ఇంకా పోలా. నిజంగా స్వతహాగా ఆత్మస్వరూపుడను, ఆనంద స్వరూపుడను, అఖండ స్వరూపుడైన అయినటువంటి నాయందు అసలు ఈ సంసారం ఎందుకు ఉదయించింది, ఎట్లా ఉదయించింది, ఎవరి వల్ల ఉదయించింది? ఈ సంసారం అనబడే చమత్కారం అంతా నా ఎందు, నా కళకెదురుగా కల్పిస్తున్నది ఎవరు? ఈ ఉపాధిలో ఉంటున్నటువంటి నేనే అఖండమో నిత్యమో అయిన వాస్తవమున్నా, నేనే పరమానంద పరమాత్మ స్వరూపున్నా? ఎక్కడో ఏదో చిన్నగా అనుమానం ఉన్నది స్వామి, అది తొలగించండి అని వ్యాస మహర్షిని ఆయన కుమారుడైనటువంటి శుక్లవారు ప్రశ్నించారు. కానీ వ్యాస మహర్షి, నాన్న కూర్చో అని కూర్చోబెట్టి నిర్మల భావంతో శాస్త్ర లౌకికమైనటువంటి సర్వయుక్తులతో ఈ జీవుడు స్వతహాగా పరమాత్మ స్వరూపుడేనాయనా అని నిరూపిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. అంతా కుకుడు విన్నాడు. తండ్రి, మీరు చెప్పిందంతా విన్నాను, మహత్తరంగా ఉన్నది. నా ఆలోచనకి నేను ఏకాంతంలో విచారణ చేస్తూ ఉండగా నాకు తెలియవచ్చిన దానికి మీరు చెప్పిన దానికి సరిపోయింది. అయితే ఒక విషయం తండ్రి, మీరు చెప్తున్న విశేషాలన్నీ నేను ఏకాంతంలో తపస్సు చేస్తూ చేస్తూ ఉండగా విచారణ చేత ముందుగానే ఇదివరకే గ్రహించాను. తండ్రి చిరునవ్వు నవ్వాడు. వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వుతూ ఉంటే, నాన్నగారు చెప్పినంత నేను ఇదివరకే గ్రహించాను కదా, ఇంకా ఈయన కొత్తగా నాకు చెప్పింది ఏమున్నది అని అనుకోవడం ప్రారంభించాడు. ఇది పృష్టేన మునినా వ్యాసేన అఖిలమాత్మనే మాత్మజే యథావదమలం ప్రోక్తం వక్తవ్యం విదితాత్మన. పుత్రుని చేత ప్రశ్నించబడి వేదవ్యాసుల వారు యథోచితంగా అంతా చెప్పడం జరిగింది. అయితే వ్యాసోపి భగవాన్ బుద్ధ్వా పుత్ర అభిప్రాయమే దృశ్యం, అంతా వింటూ కూడా మా నాన్నగారు చెప్పింది నాకంతా ఇదివరకే తెలిసిపోయింది కదా, ఇంకా ఈయన కొత్తగా నాకు చెప్తున్నది ఏమున్నది అని అనుకుంటున్నారు కదా. ఇది గమనించారు వ్యాస మహర్షి. నాయనా, నీ ముఖం చూస్తుంటే పరమా అఖండ ఆనంద స్థితిని నీవు ఇంకా కొంచెం అనుమానం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. నాకు తెలిసిందంతా నీకు చెప్పాను నాయన. అయితే నీకు చెప్పిన దానికన్నా మించి నాకు ఇంకేమీ తెలియదు. ఇంకొక ఆయన ఉన్నారు, ఒక మహానుభావుడు మిథిలానగర్లో, ఆయన రాజు జనకుడు అనే రాజు గారు ఉన్నారు. ఆయన నాకన్నా కూడా ఉత్తమమైనటువంటి జ్ఞాని. నువ్వు వెళ్ళు, వెళ్ళి ఆయనను శరణ వేడు. ఆయన వద్ద నువ్వు తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉంటే తెలుసుకో అని మౌనం అందించారు. అప్పుడు సుఖదేవుడు లేచాడు. లేచి తండ్రి పాదాలకి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. తండ్రి సెలవు అని బయలుదేరాడు. నిజానగరం చేరాడు. ఈ విధంగా నిజానగరం చేరినటువంటి సుఖ మహర్షికి, జనక మహారాజు గారికి ఏ సంఘటన జరిగిందో విశ్వామిత్ర స్వామి చెప్పడం కొనసాగిస్తున్నారు. ఇక్కడికి మనం ఈ రోజుకి స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాం గోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం లోక కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.